Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెనెలా గారి చిత్రం బల్లార విచిత్రం కార్యక్రమం పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళార విచిత్రం కార్యక్రమానికి. అన్నట్టు మనకి కొత్త సంవత్సరం రాగానే అర్జెంటుగా క్యాలెండర్లు డైరీలు వచ్చేస్తూ ఉంటాయి, రైట్? అసలు చెప్పాలంటే ఒక వారం ముందర నుంచే వస్తాయి, బట్ 31st రోజు, జాన్ 1st రోజు చాలామంది, ఎస్పెషల్లీ ఎల్ఐసి వాళ్ళు, తర్వాత ఎస్బీఐ బ్యాంక్స్కి వెళ్తే వాళ్ళు, ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్ అందరూ గుడేసిస్తూ ఉంటారు. అందులో ఎస్పెషల్లీ ఇవే ఉంటాయి, క్యాలెండర్స్ ఉంటాయి, కీ చైన్స్ ఉంటాయి, లేకపోతే పేపర్ వెయిట్స్ ఉంటాయి, తర్వాత డైరీస్ ఉంటాయి, బుక్ మార్క్స్ ఉంటాయి. డైరీ మటుకు ఎంతమంది ఇచ్చినా అదేదో కరువులాగా అర్జెంటుగా ఎవరిచ్చినా సరే తీసేసుకుంటాం. తీసుకుని దాంట్లో పేరు రాస్తాం, మన బ్లడ్ గ్రూప్ రాస్తాం, తర్వాత మిగతా డీటెయిల్స్, అడ్రస్ అన్నీ రాస్తాం, ఆ తర్వాత రాయడం మర్చిపోతాం. లేదా అంత గొప్పగా ఏముంటాయి డైరీలో రాయడానికి? ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అసలు పొద్దున్న ఇన్నింటికి లేచాను, కాలకృత్యాలు తీర్చుకుని ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఇలా పనిచేశాను, ఆ తర్వాత బాస్ నన్ను తిట్టాడు, ఇంటికి వచ్చాను, ఇవే కదా రాసుకోవాల్సింది. ఇంతకుమించి గొప్పగా ఏమైనా చేసుకునే మాట అయితే అవి మన మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయి ఉంటాయి, వాటికి డైరీ అక్కర్లేదు. సెకండ్ పాయింట్, డైరీని చాలా నిజాయితీగా రాసుకోవాలి. మనలో నిజాయితీ ఉంటుందా? ఏ బయోగ్రఫీ కూడా చూసుకుంటే టోటల్ నిజాయితీతో రాసినట్టు మనకు కనపడదు. ఇంగ్లీష్లో అయితే కనుక జర్నల్స్ అంటారు. సరే, మామూలుగా మనకి పాత డైరీలు అవి కనపడ్డాయి అనుకోండి, పిల్లలకు రఫ్ నోట్స్ కింద ఇచ్చేస్తూ ఉంటాం, లేకపోతే మనమే ఏదైనా చాకల పొద్దులో ఇంకోటి రాసుకోవడానికి ఉపయోగించేస్తూ ఉంటాం. అది కాకుండా ఇంకేం ఉపయోగాలు ఉన్నాయి? క్యాలెండర్ మారుతుంది, ఓకే, బట్ డైరీస్ మటుకు ఇలా అయిపోతూ ఉంటాయి. క్యాలెండర్లో సపోజ్ ఏదైనా మంచి మంచి ఫ్లవర్స్, నేచర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని కట్ చేసి బెడ్రూమ్లో కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి పెట్టుకుంటారు. ఇవి కాకుండా మన మాల్యా బాబాయ్ ఇక్కడ ఉన్నంతకాలం పాపం కింగ్ఫిషర్ క్యాలెండర్ అయినా పుణ్యాన ఓ కొంచెం టాప్ 100 బిజినెస్ పీపుల్కి అయినా ఒక మంచి గుడిలో పంపించేవాడు, అసలు వాళ్ళేమో దాన్ని ఆహా ఓహో అనేవాళ్ళు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అసలు అవి ఎలా ఉంటాయో. ఇవి కాకుండా కొన్ని ప్రెస్టీజియస్వి ఉంటాయి, అంటే అది ఓన్లీ క్రీమీ లేయర్కి మాత్రమే ఇచ్చేటట్టుగా. వాటిల్లో హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒకటి, టీటీడీ ఒకటి. ఈ క్యాలెండర్స్ ఏంటంటే చాలా బాగుంటాయి. ఇందులో కూడా మళ్ళీ వీళ్ళకి అంటే ప్రయారిటీస్ ఉంటాయన్నమాట, జనరల్ వాళ్ళకి ఇచ్చేవి, తర్వాత టాప్ క్లాస్ వాళ్ళకి ఇచ్చేవి ఇలాగా ఉంటాయి. ఇక మనకి బేసిక్గా క్యాలెండర్ దేనికి? ఏ డేటు, ఏ వారము తెలుసుకోవడానికి, ఏ నెల, అంతే కదా. సరే, ఇది ఏ ఇయరు విచిత్రంగా అడుగుతారేంటి అంటారా? మనకి ఆ ఇయరు అంటే ఇప్పుడు సపోజ్ 1-2-2019 అని రాసేవాళ్ళం ఇది వరకు, ఇప్పుడు 2-1-2020 అని రాయాలి. వాట్సాప్లో ఇదిగో మొన్న అంతకుముందు రోజు బాగా తెగ ఫేమస్ అయిపోయింది ఏంటంటే 2019 రాసినట్టే ఉత్త, అంటే 1-2-19 అని రాసినట్టు 1-2-20 అని రాయొద్దు, ఎందుకంటే 2020 బదులు ఆ 20 పక్కన ఇంకే అంకె వేసుకున్నా పోస్ట్ డేటెడ్ చెక్ కింద వాళ్ళు ఏమైనా వాడుకోవచ్చు, ఆ అవకాశాలు ఉంటాయి అని. చెక్ ఒకటి కాదు, ఎందుకంటే 6 మంత్స్ తర్వాత అది ఆ ఇన్స్ట్రుమెంట్ అది వేస్ట్ అయిపోతుంది. బట్ వేరిన్ ఏదైనా అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే ఏదైనా డీడ్స్ కానీ, స్టాంప్ పేపర్స్ విషయంలో మటుకు ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓకే. అయితే ఇది ఇయర్, ఇది 2020 ఏ ఇయర్ అనగానే అర్జెంటుగా మనం 2020 అనేస్తాం. ఇంకెవరినన్నా అంటే వేరే క్యాలెండర్స్ ఫాలో అయ్యే వాళ్ళని అడిగితే 1941 అని చెప్పొచ్చు, 2076 అని చెప్పొచ్చు. వాట్, అందరికీ ఒకటే కదా, ఇదేం లెక్క అంటే క్యాలెండర్స్ చాలా రకాలు ఉన్నాయి. అవును, నిజంగానే. అదేంటో ఇప్పుడు నేను చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం అంతా. క్యాలెండర్ చాలా రకాలు ఉన్నాయంటే అబ్బో మాకు కూడా తెలుసు, టీటీడీ క్యాలెండరు, తర్వాత ఎల్ఐసి క్యాలెండర్ అంటారా, ఇలా కాదు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనము యూస్ చేస్తున్నది గ్రెగరియన్ క్యాలెండరే. అసలు మనం కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టిన తర్వాతే కదా క్యాలెండర్స్ తయారయ్యేది, అంతకుముందు ఎవరికి తెలుస్తుంది? ప్రతి సివిలైజేషన్లోనూ ఏంటంటే వాళ్ళకంటూ కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్ మార్క్స్ని అనుసరించి కాలాన్ని లెక్కిస్తారు. లైక్ యూనివర్స్ పుట్టినప్పుడు, భూమి ఆవిర్భవించినప్పుడు, మనిషి పుట్టుక అలాగ స్టార్ట్ అయినప్పుడు, ఎప్పుడు అనే దాని మీద రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. దట్ ఈస్ ఫైన్, అది టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఆ తేలే వరకు అసలు టైంని ఏ విధంగా, ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు? ఇప్పుడు బాగా చదువుకోనటువంటి ఒక రూరల్ ట్రైబ్ పల్లెటూరుకి వెళ్ళారనుకోండి, టోటల్ అంటే ఇంకా అసలు ఇప్పుడు పల్లెటూరులు కాదు, ఇది వరకు పూర్వం. ఆ ఏరా మీ పెద్దబ్బాయి ఎప్పుడు పుట్టాడు అని అంటే, అదే అండి మా గౌరీ లేదు మా చిన్న గేదె అది విన్నప్పుడు అని చెప్తాడు. అంటే వాళ్ళకి అది ఇంపార్టెంట్, దాన్ని బట్టి వాళ్ళు కాలాన్ని లెక్కిస్తారు. సో ఓ 12 ఏళ్ళు ఉంటాయి అన్నట్టుగా చెప్తారు. సో వాళ్ళకి కరెక్ట్గా డేటు టైము తెలియదు, బట్ ఇలాంటి ఏదో ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకుంటారు. అప్పుడు దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు పుట్టింది కదండి అని అంటారు. చూసారా దివిసీమ తుఫాన్ ఎప్పుడు వచ్చింది? వాళ్ళకి అప్పటి నుంచే కాలం లెక్క. వాళ్ళ పిల్లల పుట్టినరోజులు వాళ్ళు ఆ ల్యాండ్ మార్క్ ద్వారా, అంటే ఆ బుక్ మార్క్ ద్వారా గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు భూమి ఎప్పుడు పుట్టింది, మనిషి పుట్టుక ఎక్కడ ఎట్లా స్టార్ట్ అయింది, బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ తెలుసుకుని తేలే వరకు మనం కాలాన్ని లెక్కించకుండా అయితే ఉండలేం కదా. ఆబ్వియస్లీ ఏదో ఒక కులమానం మనం పెట్టుకుంటాం. అందుకే సంవత్సరాలను గుర్తుపెట్టుకోవడానికి మన పూర్వీకులు ఒక చిట్కాను ఉపయోగించారు. అదే ఈ బుక్ మార్క్ ఆర్ ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ నుంచి. ఇప్పుడు ప్రవక్తల పుట్టినరోజులు కావచ్చు, ఏదైనా యుద్ధాన్ని గెలిచిన సందర్భం కావచ్చు, ఎవరి రాజు పట్టాభిషేకం కావచ్చు, ఇలాంటి వాటి నుంచి సంవత్సరాలను లెక్కేయడం స్టార్ట్ చేశారు. అలా లెక్కేయడం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఒక శకం అంటారు. సో ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం క్రైస్త్ పుట్టుకతో మొదలవుతుంది కాబట్టి వాళ్ళు క్రీస్తు శకం అన్నారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. మిగతా సంస్కృతుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఈవెంట్స్కి అనుగుణంగా క్యాలెండర్స్లో నెలల్ని ఆర్ క్యాలెండర్స్ని డిజైన్ చేసుకున్నారు. సో ఇప్పుడు గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం ఆర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే క్రీస్తు శకం 2020లో ఉన్నాం మనం. కాబట్టి మీరు ఏ ఇయర్ ఇప్పుడు మీరు ఉంటున్నది అని అంటే 2020 అని మనం చెప్పచ్చు, ఫైన్. ప్రాచీన భారతీయులు ఈ శకాన్ని కలియుగం అన్నారు. కలియుగం మొదలైనప్పటి నుంచి లెక్క పెట్టడం స్టార్ట్ చేశాం కాబట్టి మనం. హిందువుల నమ్మకం ప్రకారం శ్రీకృష్ణుడి నిర్యాణంతో ద్వాపరయుగం అంతమై కలియుగం స్టార్ట్ అయింది కాబట్టి, అంటే కలియుగం ద్వాపరయుగం అంతమై, అంటే కృష్ణుడి నిర్యాణం తర్వాత ద్వాపరయుగం అంతమైపోయి కలియుగం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి కలియుగం అన్నమాట. అప్పటి నుంచి లెక్క పెట్టడం స్టార్ట్ చేశారు. అలా లెక్క గడితే క్రీస్తు పూర్వం 3102 నుంచి 3104 3102 నుంచి 3104 సంవత్సరం మధ్యలో ఎక్కడో ఉండుంటుంది, అది కలియుగాబ్ది. ఆ ప్రకారం చూసుకుంటే కలియుగంలో ఇది 5120 సంవత్సరం. అందుకే మనకి పూజల్లో కూడా చూడండి, అర్చనల్లో కలియుగే, ప్రథమ పాదే, జంబుద్వీపే, భరతవర్షే, భరతఖండే ఇవన్నీ చెప్తూ ఉంటారు, రైట్? అంటే మన పురాణాల్లో చెప్పేది ఏంటి, ద్వాపరయుగం తర్వాత అంటే కృష్ణుడి నిర్యాణం తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి కలియుగే, ప్రథమ పాదే. ఇప్పుడు ఇంకా మనం ప్రథమ పాదంలోనే ఉన్నాం, అందుకే మనం సంకల్పం చెప్పుకునేప్పుడు ఇదే చెప్తారు, కలియుగే, ప్రథమ పాదే, జంబుద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేలో దక్షిణ దిగ్భాగే, ఆరి శ్రీశైలసి ఈశాన్య ప్రదేశే, ఇట్లా దాన్ని మన లొకేషన్ని బట్టి మ్యాప్ మొత్తం అంతా కూడా వాళ్ళు డిజైన్ చేసేసారు. ఇది ఓకే. ఈ ఇట్లాంటి క్యాలెండర్కి సంబంధించి ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
తలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో పచ్చిక పానుపు వెచ్చగా
పిలిచే
వీడని జంటగా రమ్మని వసివాడని పూలై పొమ్మని దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో తాకే జ్వాలలు ఏవో వేడిగా సోకే వెన్నెలలేవో చిన్నది విసిరే తూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో
నమస్తే, దిస్ ఇస్ భూవిక. నౌ యు ఆర్ లిసనింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
My media, the voice of India. My media, the voice of India.
My media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం 2020లో ఉన్నాము. శ్రీకృష్ణ నిర్యాణంతో ద్వాపరయుగం అంతమైపోయి కలియుగం స్టార్ట్ అయింది. అది లెక్క గడితే క్రీస్తు పూర్వం 3102 లేదా 3104 మధ్య ఎప్పుడో కలియుగం అది స్టార్ట్ అయింది. ఆ ప్రకారం చూసుకుంటే కలియుగంలో ఇది 5120 సంవత్సరం. కానీ ప్రస్తుతం ఈ కలియుగ శకం కూడా అంత పెద్దగా ప్రాచుర్యంలో లేదు. దాని స్థానంలో ఇంకో 2 శకాలు ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అవేంటి అంటే విక్రమాదిత్య శకం, శాలివాహన శకం. ఆంధ్రాలోని అమరావతి కేంద్రంగా పాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి పట్టాభిషిక్తుడైనప్పటి నుంచి శాలివాహన శకం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు శాలివాహన శకం ప్రకారం చూసుకుంటే ఇప్పటికి 1941 గడిచినాయి. ఈ క్యాలెండర్ అంటే ఈ శాలివాహన శకాన్ని తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలు అనుసరిస్తారు. ఇది ఈ శాలివాహన శకం క్యాలెండర్ని. ఇక నార్త్ ఇండియా సైడ్కి వచ్చేసరికి విక్రమాదిత్యుడు అనే రాజు పట్టాభిషిక్తుడైన నాటి నుంచి వాళ్ళు శకాన్ని లెక్కిస్తారు. దాని ప్రకారం చూసుకుంటే ఆ విక్రమాదిత్య శకం ప్రకారం ఇప్పటికి 2076 గడిచినాయి. అది ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ డిసెంబర్ 31 మారినట్టే ఈ 2 శకాల క్యాలెండర్లు కూడా ఉగాది రోజున మారుతాయి. ఏది శాలివాహన శకం కానీ విక్రమాదిత్య శకం కానీ. అంటే ఇది తెలుగు వాళ్ళకి 1941 సంవత్సరం, ఉత్తరాది వారికి 2076 సంవత్సరం. ఈ శాలివాహన శకం తర్వాత విక్రమాదిత్య శకం అనేది మన ఇండియాలో ఎక్కువగా పాటిస్తారు, ఇంకా వేరే చోట ఎక్కడా కాదు. అండ్ ఇంకొకటి, ఈ 2 కూడా కాకుండా 1998 నుంచి సిక్ రిలీజన్ వాళ్ళు నానక్ సాహి అనే ఒక క్యాలెండర్ని ఉపయోగిస్తున్నారు. అది వరకు వేరే క్యాలెండర్ని అంటే విక్రమాదిత్య శకం క్యాలెండర్నే వాడేవాళ్ళు. జైన్స్, నార్త్ ఇండియన్స్ వాడే క్యాలెండర్నే సిక్ రిలీజన్ వాళ్ళు కూడా ఉపయోగించేవాళ్ళు. కానీ 1998 నుంచి కొత్తగా నానక్ సాహి క్యాలెండర్ను ఉపయోగిస్తున్నారు. ఇది కాకుండా బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి తీసుకొచ్చినటువంటి ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ కన్నా ముందు ఈ వీటినే వాడేవాళ్ళు కదా, వీటితో పాటు ఇంకా బోలెడన్ ఉన్నాయి. అసలు ముందు దీనికి పేరు ఎందుకు వచ్చింది గ్రిగేరియన్ క్యాలెండర్కి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. తెలుగువారికి ఇది 1941 సంవత్సరం శాలివాహన శకం ప్రకారం, అండ్ ఉత్తరాది వారికి 2076 సంవత్సరం అని చెప్పాను కదా. ఈ శాలివాహన శకం క్రీస్తు శకం కంటే 79 సంవత్సరాలు ఆలస్యం. అదే విక్రమాదిత్య శకం అయితే క్రీస్తు శకం కంటే 58 సంవత్సరాలు ముందే ఉంది. ఇంకా అంటే క్రీస్తు పూర్వం అనే చెప్పుకోవచ్చు. ఇక జాన్యువరి, డిసెంబర్ అనే నెలలు ఉన్నటువంటి ఈ గ్రిగరియన్ క్యాలెండరు క్రీస్తు పుట్టి 2020 ఇయర్స్ అయిందన్నమాట. అంతే కదా మరి దాని అర్థం. అంతకుముందు అంతా కూడాను యూరోపియన్స్ ఏం చేసేవాళ్ళు, జూలియన్ క్యాలెండర్ని వాడేవాళ్ళు. అది జీసస్ క్రైస్ట్ కంటే 47 పాతది. ఇంకా ఇప్పటికీ కొన్ని చర్చిలు ఈ జూలియన్ క్యాలెండర్నే వాడుతూ ఉంటాయి. రోమన్స్ ఈజిప్ట్ని జయించినప్పటి నుంచి ఈ జూలియన్ క్యాలెండర్ వచ్చింది. 1582 చాలా యూరోప్ దేశాలు ఈ జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రెగరియన్ క్యాలెండర్కి మారినాయి. అంటే దాని ప్రకారం అప్పట్లో ఏంటంటే ఏప్రిల్ 1 ఈ జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఉండేది, ఏప్రిల్ 1 న్యూ ఇయర్. ఎప్పుడైతే గ్రెగరియన్ క్యాలెండర్కి మారి జనవరి 1 నుంచి న్యూ ఇయర్ చేసుకోవాలి అని ఒక రూల్ వచ్చిందో, స్టిల్ అప్పటికి ఇంకా చాలామంది ఏహే మేము ఇది మేము పాటించాము, మేము జూలియన్ క్యాలెండర్ ప్రకారమే మేము చేసుకుంటామని న్యూ ఇయర్ ఎప్పుడైతే ఏప్రిల్ 1 నాడు చేసుకున్నారో వాళ్ళని ఫూల్స్గా పరిగణించారు కాబట్టే ఏప్రిల్ 1 ఫూల్స్ డే అయింది. ఇది మనకు తెలిసిన స్టోరీయే. అదర్ దాన్ దిస్ ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి. అదేంటంటే ఈ 1582లో చాలా యూరోప్ దేశాలు ఎప్పుడైతే జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రిగేరియన్ క్యాలెండర్కి స్విచ్ అయినాయో అప్పుడు యూరోప్లోనే కదా బ్రిటిష్ వాళ్ళు అంతా అప్పుడంతా ఒకటే ఉంది కదా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ బ్రిటిష్ నుంచి బయటకు వచ్చేసింది, యూకే నుంచి. ఆ బ్రిటిష్ వాళ్ళతో పాటు ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ మన ఇండియాకి వచ్చింది. ఇప్పుడు ఇండియన్స్తో పాటు ప్రపంచం అంతా కూడాను గ్రిగేరియన్ క్యాలెండర్నే వాడుతుంది. కానీ బౌద్ధులు గౌతమ బుద్ధుడి నిర్యాణం నుంచి శకాన్ని లెక్కిస్తారు, సో వాళ్ళకి సపరేట్ క్యాలెండర్ ఉంది. ప్రస్తుతం 2020 సంవత్సరం ఏదైతే ఉందో ఇది బౌద్ధుల క్యాలెండర్ ప్రకారం 2560-61 మధ్య ఉంటుంది. అంటే జీసస్ క్రైస్ట్ పుట్టడానికి బుద్ధుడి నిర్యాణానికి మధ్య గల 500 పైచిలుకు సంవత్సరాల తేడా ఆ క్యాలెండర్లో మనకు కనపడుతుంది. అంతే కదా, 2020 అంటే 2560 ఎక్కడ. ఇక బుద్ధులకి సిక్కులకి తర్వాత మన తెలుగు వాళ్ళకి నార్త్ ఇండియన్స్కి జూలియన్ క్యాలెండరు తర్వాత మన గ్రిగేరియన్ క్యాలెండరు ఇవే కాకుండా ముస్లిమ్స్కి హిజ్రి క్యాలెండర్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఇది 1440 1440 సంవత్సరం. వాళ్ళు హిజ్రీ క్యాలెండర్ని ఎందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఏ శకం అంటే ఏంటి ల్యాండ్మార్క్గా పెట్టుకున్నారు అంటే మొహమ్మద్ ప్రవక్త మెక్కా నుంచి మదీనాకి వెళ్ళినటువంటి సంవత్సరం నుంచి వీళ్ళు శకాన్ని లెక్కిస్తారు. అంటే ఇది క్రీస్తు శకం కంటే 623 ఇయర్స్ తర్వాత వస్తుంది, ఆఫ్టర్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ఇన్ని రకాల క్యాలెండర్స్ ఉన్నాయి. జైన్స్ నార్త్ ఇండియన్స్ కూడా విక్రమాదిత్య శకం క్యాలెండర్ని వాడతారు. ఆఫ్కోర్స్ ఇది వరకు సిక్ రిలీజియన్ వాళ్ళు కూడా అదే వాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 1998 నుంచి వాడుతున్నటువంటి నానక్ సాహి క్యాలెండర్ ఏదైతే ఉందో అది క్రీస్తు శకం 1469లో గురునానక్ పుట్టారు. అప్పటి నుంచి గనక లెక్క పెడితే ఇది 550 ఇయర్ వాళ్ళకి, 550వ సంవత్సరం. ఈ లెక్కను చూసుకోండి మీరు, ఇంకా ఎన్ని శకాలు ఉన్నాయి, ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయో. ఇక చైనా వాళ్ళకి సొంత క్యాలెండరు, పంచాంగము, జ్యోతిష్యము ఇలా చాలా ఉన్నాయి. ఈ 2020 చైనా వాళ్ళకి 4717th ఇయర్. మరి ఇప్పుడు చెప్పండి ఏది అఫీషియల్ క్యాలెండరు అంటే, అందరూ వాడుతోంది యాజ్ ఆఫ్ నౌ గ్రిగేరియన్ క్యాలెండరే కాబట్టి. అండ్ కొన్ని గవర్నమెంట్ గెజెట్స్ మటుకు ఈ శాలివాహన శకం అని ప్రింట్ చేస్తారు కాబట్టి, అంటే మన సౌత్ సైడ్ కాబట్టి మన పంచాంగాల్లో కూడా శాలివాహన శకం కనిపిస్తూ ఉంటుంది. పూజల్లో చెప్పే సంకల్పంలో కలియుగే ప్రథమ పాదే అంటాం కాబట్టి అది కనపడుతుంది, అక్కడ ఆ ఫార్మాట్ ఉంది. అండ్ ఇక మీరు ఆల్ ఇండియా రేడియోలో పొద్దున్నే గనక వింటే వాళ్ళు ఆ రోజు చెప్తారు కదా, అది శాలివాహన శకం అనే చెప్తారు. ఆ తర్వాత సరస్వతి శిశు మందిర్లో కానీ ఇలాంటి కొన్ని స్కూల్స్లో మార్నింగ్ ప్రేయర్ టైంలో వాళ్ళు చెప్పేటటువంటి పంచాంగం ఏదైతే ఉంటుందో అది తెలుగు క్యాలెండర్ ప్రకారం శాలివాహన శకం ప్రకారమే చెప్తారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారత జాతీయ క్యాలెండర్ కమిటీ అని ఒకటి వేశారు తెలుసా, ఆ కమిటీ ఇచ్చిన నివేదికని 1957లో ఆమోదించి శాలివాహన శకాన్ని, అంటే సౌత్ ఇండియన్ వాళ్ళు ఏదైతే ఒక శకాన్ని ఫాలో అవుతున్నారో దాన్నే భారత జాతీయ క్యాలెండర్గా తీసుకున్నారు. భారతదేశంలో ఉన్న చాలా ప్రాంతాల్లో అందుకనే శాలివాహన శకం ప్రకారం మార్చ్ ఏప్రిల్ నెలల్లో కొత్త సంవత్సరం వస్తుంది, అంటే ఉగాదికి. తెలుగు కన్నడ మరాఠీ వాళ్ళకి ఉగాది రోజున, మిగతా వాళ్ళకు కూడా అరౌండ్ ఏప్రిల్ 14th, అంటే తమిళియన్స్ ఏప్రిల్ 14th న్యూ ఇయర్స్ ఈవ్ చేసుకుంటారు. గుజరాతీస్కి దివాళీ న్యూ ఇయర్గా భావిస్తారు. ఓవరాల్గా చూసుకుంటే ఓన్లీ ఇండియాలోనే చూసుకున్నా కూడా 30కి పైగా క్యాలెండర్స్ ఉన్నాయంటే మీరు నమ్మాలి. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని శకాలున్నాయి, ఎన్ని క్యాలెండర్స్ ఉన్నాయి, ఎన్ని శకలున్నాయి అనేది ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇదండి ఇప్పుడు చెప్పండి ఏ క్యాలెండర్ ప్రకారం మనకి, మనం మామూలుగా ఇంగ్లీష్ బర్త్డే తెలుగు బర్త్డే అని చేసుకుంటాం, దానికే మనకి మెంటల్ ఎక్కిపోతుంది డేట్లు గుర్తుండక, అరే మొన్నే కదా బర్త్డే చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు చేసుకుంటున్నారు ఏంటి అని. ఇక సర్టిఫికెట్లో ఇంకో బర్త్డే ఉందనుకోండి ఇంకా అసలు బంపర్ ఆఫర్ అనమాట వాళ్ళకి. ఇలా చూసుకుంటే ఏ క్యాలెండర్ని మనం ఫాలో అయినా మన టైం బాగుంటే అది బెస్ట్. అది ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయం గురించి మాట్లాడతాను.
నల్ల నిరాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో, ఈ నల్ల నిరాలలో పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి, మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి, ఈ నల్ల నిరాలలో కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, ఉలిజలికి నల్తనే జల జల మణి పొంగి పొరలు, ఈ నల్ల నిరాలలు పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును, పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును, జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పింతును, ఈ నల్ల నిరాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను,
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. అనగానే ఏంటి మీరు ఏమన్నా మళ్ళీ రైమ్ సిడీ ఏమన్నా పెట్టారా ఏంటి మీ మనవాళ్ళకి మనవరాళ్ళకో పిల్లలకో అనుకుంటున్నారా? అస్సలు కాదు, నేనే. ఏం లేదు, ఈసారి మన బిగ్ బెన్ టవర్ ఉంది కదా, దాంట్లో క్లాక్ టవర్లో న్యూ ఇయర్కి గంట కొట్టారు. గత 2 ఏళ్ళుగా అది ఏదో రిపేర్లో ఉందని చెప్పి కొంచెం దాన్ని మరుగున పెట్టారు. క్లాక్లో ఉన్న ప్రతి స్పేర్ పార్ట్ని తీసి రిపేర్ చేసి ఫస్ట్ టైం ఈ క్లాక్లో ఉన్న విశిష్ట మెకానిజం వల్లే అసలు మళ్ళీ ఈ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మొన్న న్యూ ఇయర్కే వాళ్ళు గంటలు కొట్టారు. 150 ఏళ్ళుగా నిర్విరామంగా ఆ బిగ్ బెన్ మోగుతూనే ఉంది. రిమెంబరెన్స్ సండే అని, న్యూ ఇయర్ డే అని ఇలాంటి స్పెషల్ డేస్కి అయితే ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ అవసరం అవుతుంది. ఎందుకంటే అందులో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ టోరింగ్ మెషిన్ ఒకటి ఉంది, టోనింగ్ మెషిన్. దాన్ని అమర్చడం వల్ల ఏంటంటే ఇనీషియల్గా ఈ ఎక్విప్మెంట్ లేదు, తర్వాత ఓవర్ ది ఫ్లో ఆఫ్ టైం దాన్ని పెట్టారు. అది పెట్టిన తర్వాత అంత భారీ బెల్ని లిఫ్ట్ చేసి మోగించడానికి సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆ బెల్ ఎంత బరువు ఉంటుంది అనుకుంటున్నారు? 300 నుంచి 400 కేజీస్ ఉంటుంది మన ఎలిజబెత్ టవర్ ఆర్ క్లాక్ టవర్లో ఉన్న బెల్. సో దాన్ని లిఫ్ట్ చేసి 12 సార్లు మోగించాలి అంటే మరి ఖచ్చితంగా ఆ పాటు ఎక్విప్మెంట్ ఉండాలి కదా. బిగ్ బెన్ క్లాక్ టవర్ ఆర్ ఎలిజబెత్ టవర్ని కట్టడానికి ఉపయోగించినటువంటి రాళ్ళని కూడా చేత్తోనే చెక్కారంటే మీరు నమ్మగలరా? ఎస్. ఇక లండన్లో ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, మనం ఈ మామూలుగా రైమ్స్లో వాటిల్లో విన్నప్పుడు నాకు ఎప్పుడు అదే డౌట్ వచ్చేది, ఏంటి ఎప్పుడు చూడు లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ అంటారు కానీ ఎప్పుడు పడినట్టు ఇక్కడ తెలియదే అని. 125 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ప్రైడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ లండన్, లండన్ బ్రిడ్జ్. అసలు అది ఎందుకు కట్టాల్సి వచ్చింది అంటే, కింద నుంచి పెద్ద షిప్స్ వెళ్ళేటప్పుడు దాన్ని స్ప్లిట్ చేసి మళ్ళీ రీస్టోర్ చేసే విధంగా ఆ లండన్ బ్రిడ్జ్ని రూపొందించారు. అందుకనే లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ అంటే అది దాన్ని ఆ షిప్స్ పెద్ద పెద్ద షిప్స్ వెళ్తున్నప్పుడు అది ఎత్తి ఆ తర్వాత మళ్ళీ పెట్టేవాళ్ళు థేమ్స్ నది మీద. సో అలా పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు మరి ఆ బ్రిడ్జ్ కొట్టుకుని ఎదురు తగులుతుంది కాబట్టి దాన్ని ఎత్తేవాళ్ళు. ఆ మళ్ళీ రీస్టోర్ చేసే అంటే ఆ తర్వాత దానిలో చాలా మార్పులు జరిగినాయి రీస్టోర్ చేసే విధానంలో. 65 మంది సిబ్బంది ఉండేవాళ్ళు దానికి, అందులో 45కి పైగా మెంబర్స్ షిఫ్ట్ సిస్టంలో పనిచేసేవాళ్ళు. 24 గంటలు పని చేస్తూనే ఉన్నారు అప్పట్లో. 2400 టన్నుల బరువు ఉండే కౌంటర్ బ్యాలెన్స్ రోడ్వేస్ని పైకెత్తడానికి ఫస్ట్లో స్టీమ్ ఇంజన్, ఆ తర్వాత హైడ్రాలిక్ పవర్ యూజ్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 50 ఏళ్ల క్రితం కొన్ని డీప్ అండ్ క్రూషియల్ చేంజెస్ చెప్పారు ఆ బ్రిడ్జ్కి. అంటే ఎలక్ట్రిసిటీతో బ్రిడ్జ్ ఆపరేషన్ అనేది అప్పట్లో దానికి $500,000 అవుతాయి, కానీ ఎలక్ట్రిసిటీతో ఆపరేట్ చేసే మాట అయితే మంచిది. దాని ద్వారా ఏంటంటే ఒక $200,000 ఏటా ఆదా అవుతాయని చెప్పి అన్నారు. సరే, అప్పుడేంటంటే మ్యాన్ పవర్ కూడా హాఫ్కి తగ్గిపోతుంది కదా ఎలక్ట్రిసిటీ కనుక యూజ్ చేస్తే. పైగా లండన్లో ప్రైమ్ అట్రాక్షన్ లండన్ బ్రిడ్జ్ కాబట్టి మోడర్నైజేషన్కి ఒకవేళ ఏదైనా ఖర్చు అయినా కూడా అది తొందరగానే వచ్చేస్తుంది, ROI చూసుకుంటే కనుక మనకి వచ్చేస్తుందిలే అని అనుకున్నారు. ఆ లెక్కలన్నీ వేసి లైక్ ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు కూడా వస్తే గౌరవ సూచకంగా తల మీద టోపీ తీసి వెల్కమ్ చెప్తున్నట్టు ఉండే ఈ టవరు, ఈ టవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీనికి లండన్లోనే ఫేమస్ అట్రాక్షన్గా పేరు పొందింది. ఫస్ట్ అసలు స్టార్ట్ చేసినప్పుడు ఆన్ అన్ యావరేజ్ రోజుకి 17 సార్లు తెరిచేవాళ్ళుట ఈ బ్రిడ్జ్ని, అంటే పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ వేయడం అలాగా. ఇప్పుడు చాలా తక్కువ సార్లు తెరుస్తున్నారు. అసలు అలా ఒక ఆరోని ఎక్కువ పెట్టినట్టుగా అలా బ్రిడ్జ్ని లేపడం అనేది ఒక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇప్పటికీ అది చూడటానికి చాలామంది అక్కడికి వస్తారు. అండ్ ఇక మనం మామూలుగా వార్ మూవీస్ వాటిల్లో చూసినప్పుడు ఒక ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ పంపించడం, లేకపోతే ఏదైనా ఒక ఏమంటారు దాన్ని, మంచి సీక్రెట్గా ఎక్కడి నుంచో దాక్కుని ఫైటింగ్ చేయడం ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం వార్ మూవీస్లో. అలాగా ఈ జర్మన్ వార్ జరిగినప్పుడు బీబీసీ న్యూస్ లైవ్ ప్రసారంలో బిగ్ బెన్ గంటల చప్పుడిని కొంచెం మ్యానిపులేట్ చేసేదిట. సెకండ్ వరల్డ్ వార్ టైంలో అన్నిసార్లు లైవ్ సౌండ్ వినపడేది కాదుట. సెకండ్ వరల్డ్ వార్ కాలం నాటి వాళ్ళు కొందరి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆర్కైవ్ రికార్డ్స్ని గమనిస్తే అందులో వినిపించే బిగ్ బెన్ క్లాక్ గంటల శబ్దము కొన్నిసార్లు లైవ్ వినిపిస్తే కొన్నిసార్లు రికార్డెడ్ ఉండేవిట. ఇది అధ్యయనం చేశారు కొంతమంది. ఎందుకంటే ఆ టైంకి జర్మన్ విమానాలు గనక ఒకవేళ పైన ఎగురుతూ ఉంటే అవి కూడా వినిపించే హోరు, అంటే వాళ్ళు బిగ్ బెన్ టవర్ చప్పుడుతో గంటల చప్పుడుతో పాటు అది కూడా వినపడుతుంది కదా, అప్పుడు వాళ్ళు బాంబుని ఇంకొంచెం గురి చూసి వేసే ప్రమాదం ఉంది అని ఇట్లా వీళ్ళు కొన్నిసార్లు రికార్డెడ్వి వినిపించేవాళ్ళ. డేవిడ్ హెన్రీ అనే ఒక అధ్యయనకర్త ఈ ఆర్కైవ్ మెటీరియల్ మొత్తాన్ని పూర్తిగా రీసెర్చ్ చేసి చెప్పిన విషయాలు ఇవన్నీ. ఎస్పెషల్లీ పోలాండ్లో ఒకరోజు ఏం జరిగిందన్న విషయాన్ని చెప్తూ, నాజీ దురాక్రమణ జరిగి ఇప్పటికీ 80 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా అప్పటి వార్తా ప్రసారాల చివరిలో బీబీసీ కొద్దిసేపు ఒక స్పెషల్ మ్యూజిక్ వినిపించేదిట. అందులో ఈ ఎవరైతే ప్రతిఘటించే వాళ్ళు ఉంటారు కదా, ప్రతిఘటన బలగాల కోసం అని చెప్పి సీక్రెట్ మెసేజ్ని కన్వే చేసేవాళ్ళట ఆ 1 మినిట్ మ్యూజిక్ బైట్లో. ఎలా, పోలాండ్ కోసం బీబీసీ ప్రసారం చేసేటటువంటి వార్తా ప్రసారాలని కావాలనే 1 నిమిషం తక్కువకే ఆపేసేవాళ్ళట. అంటే ఇంకొక 1 మినిట్ గ్రేస్ ఉందన్నప్పుడు న్యూస్ ఆపేసేవాళ్ళట, తక్కువగా ఉండేలా చూసుకుని. ఆ తర్వాత ఈ ప్రవాసంలో ఉన్న పోలిష్, అంటే పోలాండ్ ప్రభుత్వానికి చెందినటువంటి ఒక రహస్య వార్తాహరుడు పీటర్ అనే ఒక కోడ్ నేమ్ తోటి ఒక రికార్డ్ని బీబీసీకి అందించేవాళ్ళట. సో బులెటిన్ చివర్లో ఆ రికార్డ్ ప్లే చేసేవాళ్ళు. అందులో ఉండే ఒక స్పెషల్ మ్యూజిక్ ద్వారా పోలాండ్లో ఉండే ప్రతిఘటన సంస్థలు బలగాలు వాళ్ళందరికీ ఒక సీక్రెట్ మెసేజ్ వెళ్ళేదిట. ఇక బీబీసీలో ఏ టైంకి ఏ మ్యూజిక్ ప్లే చేయాలి కరెక్ట్గా చూసుకునేది అలెక్స్ సుదర్లాండ్. ఎందుకంటే కొన్నిసార్లు కావాల్సిన రికార్డ్స్ పాడైపోయి ఉండేవిట. ఆ డిస్క్ల్ని రికార్డెడ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్స్ చూసుకునేవాళ్ళు. వాళ్ళు కనుక పొరపాటున ఒక మ్యూజిక్ ప్లే చేయబోయి ఇంకొక మ్యూజిక్ ఏదైనా ప్లే చేస్తే పోలాండ్లో ఒక బ్రిడ్జ్ బదులు ఇంకో బ్రిడ్జ్ పేలిపోతుంది. అది ఆ సీక్రెట్ మెసేజ్ కోడ్. లండన్లో ఉన్న అలెగ్జాండ్రా ప్యాలెస్లో ఉండే ట్రాన్స్మిటర్కి కూడా వార్ టైంలో ఒక స్పెషల్ రోల్ ఉన్నది. దాన్ని నిర్దేశించారు అట్లా, జర్మన్ యుద్ధ విమానాల్లో ఉన్నటువంటి నావిగేషన్ సిస్టమ్స్ని అస్తవ్యస్తం చేయడానికి ఈ ఏదైతే అలెగ్జాండ్రా ప్యాలెస్లో ఉన్నటువంటి ట్రాన్స్మిటర్ని ప్రత్యేకంగా వాడుకునేవాళ్ళు. అయితే అప్పట్లో చాలా సీక్రెసీ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అనుకుంటామా ఏముంది ఏదో అయిపోయింది అసలు అనవసరంగా ఈ మన ఏమంటారు కంచె సినిమాలో పాటల్లాగా సాధించేదేముంది అని మనం ఇప్పుడు పాడుకుంటాం. కానీ అప్పట్లో ప్రతి ఒక్కటి ఏదైనా ఒకటి బీబీసీలో ప్రసారం అయింది అంటే దాంట్లో ఎంతో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ముందు హోంవర్క్ చేసుకుంటే తప్ప చేసేవాళ్ళు కాదని ఇప్పుడు అనిపిస్తుంది. రైట్, ఎవ్వరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎవ్వరూ అంటే ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ వార్ అన్నప్పుడు ఎవరైనా సరే అదే చేస్తారు. బట్ అందులో కూడా ఇదిగో ఈ విధంగా మొత్తం అంతా మేనేజ్ చేసి ఎప్పుడు ఏ మ్యూజిక్ ప్లే చేయాలి, అది కాకుండా ఇంకోటి ప్లే చేశారంటే ఏదో అక్కడ తేడా ఉన్నది అని అర్థం. అంత బాగా దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు, అలాగే దాన్ని ప్రసారము చేసేవాళ్ళు. అంత 1 నిమిషం మ్యూజిక్లో మరి ఏం కోడ్ వెళ్ళేదనేది నాకైతే అర్థం కాల. అంటే మేబీ కొంచెం విషాదకరమైన మ్యూజిక్కా, లేకపోతే పెప్పి మ్యూజిక్కా, లేకపోతే ఈడిఎం టైపా, అట్లా ఏమన్నా ఉండేదేమో నాకు తెలియదు. దాన్ని బట్టి వాళ్ళకి ఏమన్నా కోడ్స్ వెళ్ళేవేమో తెలియదు. పీటర్ని అడిగితే తెలుస్తుంది, అది సంగతి. ఇదండి ఇవాళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారవి చిత్రం కార్యక్రమం పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My End Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
నన్ను దోచుకుందువచే నన్ను దోతు పొందువటే వన్నెల దొరసాని
ఏ శిల్పి కల్పనవు ఏ కవి భావనవు సాకివి నీవే కవి కాళిదాసు శకుంతల వీరే కయ్యము కొలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకల వీరే తొలి ప్రేమ దీపము వెలిగించినావే తొలి పూల బాణం వేసింది నీవే నీలో నన్నే నిలిపేవు నీవే ఏ శిల్పి కల్పనవు ఏక విభావనవు మిసలు కనిపించని గుండెల్లో గుసగుసలు వినిపించని కన్నుల్లో మిసమిసలు కనిపించని
నీ చూపుతో నన్ను ముడివేయకు ఈ పూలు వింతాయి సడి చేయకు నీ చూపుతో నన్ను
అనువైన వేళ అందాలు దాతకు అనువైన వేళ అందాలు దాతకు అణువణువు నిన్నే కోరే మురిపించకు ఇకనైనా నన్ను సిగ్గు తెరవేయకు
నీ చూపుతో నన్ను ముడివేయకు
కన్నుల్లో మిసమిసలు కనిపించని
ఎటు చూసినా మోహాలతో నన్ను మంత్రించకు. ఎటు చూసినా నువ్వే వినిపించి నీ నవ్వే, మోహాలతో నన్ను మంత్రించకు.
మనలోని ప్రేమ మారాకు వేయని, మనలోని ప్రేమ మారాకు వేయని, మనసార ఒడిలో నన్ను నిదురించని, నీ నీలి ముంగురులు సవరించని,
నీ చూపుతో నన్ను ముడివేయకు.
మిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని.
చిన్న మాట వినరావమ్మా, పూచిన మల్లెల మురికాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా. ఓ చిగురాకులలో తిలకమ్మా, కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు, కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో తిలకమ్మా, చిన్న మాట వినరావమ్మా.